ఒక చిన్న కథని అర్థం చేసుకుందాం మనం. ఎందుకంటే కథల ద్వారా అర్థం చేసుకున్న సత్యాలు చాలా బాగా అర్థమవుతాయన్నది. ఇప్పుడు ఎప్పుడూ కూడా అందుకే చిన్నవాళ్ళు వాళ్ళు కూడా కథలు చెప్తూ ఉండండి అంటారు. వాళ్ళకి కథలు అర్థమైనంత బాగా లెక్చర్లు అర్థం అవ్వవు. ఆధ్యాత్మిక జగత్తులో మనం అందరం కూడా మరి ఆ స్థితిలోనే ఉన్నాం, ఆ స్థాయిలోనే ఉన్నాం కనుక కథలు చెప్తున్నామని మాత్రం అనుకోకండి. ఒక్కసారి ఏమవుతుందంటే పెద్దవాళ్ళకు కూడా చిన్నగా కథలు చదవాలనిపిస్తూ ఉంటాయి. అలా అనమాట. గాయత్రి పరివారి వాళ్ళందరూ కూడా ఋషి సంతతి, ఋషి సాంప్రదాయము, అనేక జన్మల సంస్కారాల నుంచి వచ్చిన వాళ్ళే అని విశ్వాసము నమ్మకము కాదు. గురువుగారు చెప్తున్నారు కనుక ఇది ఖచ్చితమైన పాయింట్ అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ కథలోని అంతరార్థాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే చెప్పబోయే కథలోది పంచముఖి సాధన, పంచకోశ అనావరణ, పంచకోశ జాగరణ ఇవంతా కూడా చాలా సులభంగా అర్థమవుతాయి మనకి. కథ ఏంటి అంటే రెండు ద్వీపాలు ఉండేవి దగ్గర దగ్గరగా. సాధారణంగా చిన్న చిన్న ద్వీపాలు అవి ఉన్నప్పుడు గందరగోళాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆ రెండు ద్వీపాలలో ఉండేవాళ్ళు ఏదో వసంత పంచమి నాడు పోటీ పెట్టుకునేవారు. యువకులు అందరూ కలిసి పందాలు పెట్టుకుని ఈ ద్వీపంలో ఉన్న యువకులు ఎక్కువ ఉత్సాహవంతులు, ఆ ద్వీపంలో ఉన్న యువకులు ఉత్సాహవంతులు అని పోటీ లాంటివి అంతే. అంతకంటే తప్ప ఆరోగ్యకరమైన పోటీయే తప్ప యుద్ధాలు అవి ఏం కాదు. అంతేత ఈ నవంబర్ వసంత పంచమి అంటే ఫిబ్రవరిలో వస్తుంది కదా, అంతేత సెప్టెంబర్ నుంచి యువకుల్ని వాళ్ళని ఎన్నుకుని రెండు ద్వీపాలు వాళ్ళు ప్రిపరేషన్స్ చేసేవాళ్ళు. ప్రిపరేషన్స్ చేసి మెల్లిగా ఏదో ఒకరోజు ఒక సంవత్సరం ఈ ద్వీపంలో పోటీలు ఉంటే ఇంకో సంవత్సరం ఇంకో ద్వీపంలో పోటీలు ఉండేవి. ఈ పోటీలు అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక ద్వీపంలో ఉన్న వాళ్ళకి ఈ బెన్ జాన్సన్ అయినా ఈసారి గోల్డ్ మెడల్ వచ్చిన అతను గుర్రపోటీ పరుగు పందేల్లో, అతని గురించి విన్నారు వాళ్ళు. అంటే స్టీరాయిడ్స్ ఏవి ఉన్నాయి అలాంటివి అవకాశం ఇస్తే తొందరగా మనం పోటీలో గెలిచేస్తాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారట, స్టీరాయిడ్స్ బదులు ఆల్కహాలే కదా. ఇప్పుడైతే స్టీరాయిడ్స్ మందులు వచ్చాయి కానీ అప్పుడు ఆల్కహాల్ ఆ పనిచేసేది కనుక పోటీలో పాలు పంచుకునే ఐదుగురు యువకులకి ఆల్కహాల్ బాగా ఇప్పించి పంపించారు. వీళ్ళంతటి వాళ్ళు వెళ్ళి ఇంకా రాత్రి పోటీలో పాలు పంచుకోవడానికి ద్వీపాలు కదా ఇటువైపు నచ్చు పడవ మీద వెళ్ళాలి. ఎక్కారు పడవ, తొందర కదా అందులో యువకులు ఉత్సాహంగా ఉంది, అందులో మత్తులో ఉన్నారు. అంతే గబగా 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 చెట్లు వేసిస్తున్నారు, తొందరగా అటువే పడిపోదామని. 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రయాణం అది. వేస్తున్నారు చెట్లు అసలు ఎప్పటికీ చేరుకోలేదు వాళ్ళు. పొద్దున్న అయిపోయింది, అటువే పక్కన పందాలు టైం కూడా అయిపోయింది. పందాలు పూర్తయిపోయి ఇంకా వాకింగ్ ఏంటంటారు దాన్ని వాకోవర్, ఇంకా వీళ్ళు రాలేదు కనుక వాళ్ళే గెలిచారు అని డిక్లేర్ కూడా చేశారు. వీళ్ళు పాప ఇంకా ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇక్కడే ఉన్నామని ఒకసారి చూసుకున్నారు వాళ్ళు. చూసింది ఏంటంటే అంతా బాగానే ఉంది, బలం ఉంది, తెడ్లు బాగానే ఉన్నాయి, పడవ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. కానీ పడవని ఒడ్డు కట్టేసినటువంటి తాడు ఉంటుంది, దానికి కూడా మర్చిపోయారు. అది జరిగింది అంటే చాలా సాధనలు మనం అలాగే చేస్తూ ఉంటాం. అందుకు ఈ కథ చెప్పేది గురువు గారు. చాలా సాధనలు ఏంటి అంటే సాధనలు చాలా గొప్ప గొప్ప సాధనలు చేస్తూ ఉంటాం. కుండలిని జాగరణ అంటాం, ఇదంటాం, అదంటాం, ఏవో ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం మనం. ఉత్సాహం బాగానే ఉంది, శక్తి బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. దానికి తగిన ప్రోత్సాహం కూడా మత్తులాగా సుబ్బారావు గారు అలాంటి వాళ్ళు కాస్త డోస్ ఇచ్చి ఇంకా మీరు ఇంకా ముందుకు రావటం లేదేంటి, ఇంకా చేయండి అని కూడా డోసులు ఇచ్చేస్తూ ఉంటారు స్టెరాయిడ్స్ లాగా. కానీ అంతా చేసినా సాధకుడు ఏం చేస్తాడు అంటే చెట్లు అంతా బాగానే వస్తాడు కానీ ముడి విప్పుకోడు, పడవ అక్కడే ఉంటుంది. ఆ ముడి ఏంటి అంటే మనం నమ్మినటువంటి సత్యాలు, మనం అనుకున్నదే కరెక్ట్ అనే పూర్వాగ్రహం. మనం అనుకున్నదే తప్ప గురువు ఏ ఉద్దేశంలో ఆ మాట చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోం ఒకటి. ఒకవేళ అర్థం చేసుకున్న దాన్ని మనకు కావాల్సిన రీతిలో మళ్ళీ చేసుకుంటాం తప్ప గురువు చెప్పిన చేతిలో చెయ్యం. సాధారణంగా అందరు సాధకులు చేసే తప్ప ఇది మనమే కాదు, అందరు సాధకులు అన్ని యుగాలుగా సాధనలు ఇంతమంది చేసిన సాధనలో మంచి పరిణామాలు చాలా కొద్ది మందికి రావడానికి కారణము సాధకుల యొక్క తప్పు కాదు. సాధకుల యొక్క తీవ్రతలో లోపం లేదు, సాధకుడి యొక్క అర్హతలో అంతకంటే లోపం లేదు. లోపం ఎక్కడొచ్చిందంటే ఆ సాధకుడు ఒకచోట కట్టివేయబడి ఉంటాడు, నేను హిందువుని కట్టివేయబడ్డాడు. ఇంకా హిందువు అనే పరిధిలో చెప్పిన వాటినే మనం స్వీకరిస్తాం తప్ప మిగతా పరిధిలో వచ్చిన దాన్ని మనకు అంత రుచించదు. అలాగే నేను క్రిస్టియన్ని అనుకుంటాడు, ఇంకంతే. అది క్రైస్తు చెప్పాడు, ఇది చెప్పాడు, ఆ యాంగిల్లో మనం చెప్తేనే తప్ప దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. లిమిటేషన్స్ మనంతట మన ధర్మంలోనే, మనంతట మనం కొన్ని వాటికి బంధింపబడి ఉండిపోతాం. ఈ బంధింపబడి ఉండిన వాటిలో మనం బంధింపబడి ఉంది ముఖ్యంగా సాధకులు ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రపంచం అనే పేరులోనే ఉంది అసలు అర్థం, బంధింపబడి ఉంది దేంట్లోనూ అంటే ఈ పంచేంద్రియాల ద్వారా బంధింపబడి ఉన్నాం. పంచేంద్రియాలని ఉపయోగించుకోవటం వేరు, పంచేంద్రియాల ద్వారా బంధింపబడటం వేరు. అనేక సార్లు మోతీలాల్ నెహ్రూ కథ చెప్తుంటాను నేను, కానీ కొన్ని కథలు నేను రిపీటెడ్గా ఎందుకు మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటాను అంటే ఆ కథలోని అంతరార్థం కనుక మీరు పట్టేసుకుంటే ముక్తులైపోతారు, మీరు ఇంకే పెద్ద సాధనం చేయక్కర్లే. ఏంటి అంటే ఆ కథ, సంబంధం లేని వాటి మధ్య సంబంధం పెట్టుకోవటంలో మనుషులు చాలా గొప్పవాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్, గురువులు అందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అటువంటి సంబంధం అలాగ మీరు బంధింపబడటం అనేది జరగాల్సిన అవసరం లేదు అసలు. అసలు అది అసంభవం కూడా, కానీ అసంభవాన్ని సంభవం చేయటం అన్నది గురువు గారు ఒక యాంగిల్లో చేస్తూ ఉంటే ఆయన శిష్యులైన మనం కూడా అసంభవాన్ని సంభవం చేస్తున్నాం. దేనితో బంధింపబడకూడదో, ఏదైతే అసంభవం అసలు ఎలా బంధింపబడటమో అది బంధింపబడిపోతున్నాం. అంటే ఆ గురువుకి తగ్గ శిష్యులే మనం, తప్పే లేదు. అసంభవాన్ని సంభవం చేయటంలో ఈక్వలే, కానీ ఆయన చేసే కర్తృత్వం వేరు, మనం చేసేటువంటి కర్తృత్వం వేరు. ఎలా వస్తుంది అంటే మోతీలాల్ నెహ్రూ కథలో ఆయన పెద్ద అడ్వకేట్. ఆయన ఒకసారి చాలా చిన్న అడ్వకేట్తో భేటీ పడింది ఆయనకి. అందరికీ తెలిసిన సత్యమే కదా, అందులో చాలా గొప్ప అడ్వకేట్ మోతీలాల్ నెహ్రూ, అప్పుడే పాస్ అయినటువంటి ఒక చిన్న గుర్రకారు అడ్వకేట్తో. మా తమ్ముడు అంటూ ఉంటాడు సికేపి అని, తెలుసా ఏంటో? సికేపి అంటే చెట్టు కింద ప్లేడరు అని. అంతే, ఈ చెట్టు కింద ప్లేడర్తో మోతీలాల్ నెహ్రూ గారికి భేటీ పడింది. భేటీ పడినప్పుడు మోతీలాల్ నెహ్రూకి ఒక అలవాటు ఉండేట, తన వాదానికి లేచినప్పుడు తన కోటు బొత్తాన్ని ఇలా 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 అనుకుంటూ వాదించేవాట. ఇతను ఏం చేశాడు, సికేపి గారు ఆ బొత్తాన్ని కట్ చేశాడు, లేచాడు మోతీలాల్ నెహ్రూ. నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఇది అలహాబాద్ హైకోర్టులో. వాదన మొదలెచ్చారు, లేచారు ముందు మోతీలాల్ నెహ్రూ గారు, యువర్ ఆనర్ అన్నాడు. బటర్ కనిపిస్తలే, యువర్ ఆనరే అంతే, అయిపోయింది, గెలిచిపోయాడు అతను. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అసంభవ సంభవం ఎలా అయిందో చూడండి అని. బంధింపబడటం వల్ల, ఒక చిన్న అలవాటుకి మీరు బానిస అయిపోవటం వల్ల, ఒక చిన్న దానికి బంధింపబడటం వల్ల అంత పెద్ద జీనియస్, అంత జ్ఞానము, అంత విజ్ఞానము కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది కదా. కానీ బటన్లో ఏముంది, కోటు కొత్తలో ఉందా? లా నాలెడ్జ్, మోతీలాల్ నెహ్రూ గారి నాలెడ్జ్ ఇక్కడ లేదు, ఇక్కడుంది. కానీ బంధింపబట్టం దీనికి బంధింపబడ్డాడు, అది సంభవమా అసంభవమే, కానీ సంభవం అయింది కదా. అలాంటి అసంభవాలు మన జీవితంలో ఏంటి అంటే, ఋషులు వాళ్ళు అందరూ చెప్పేది కూడా ఏంటి అంటే, మీరు ప్రపంచంలో ఉన్న పంచేంద్రియాల జ్ఞానంతో సంపాదించుకోవాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోండి, కానీ పంచేంద్రియాల ద్వారా బద్ధులైపోకండి అన్నారు. అయిపోయాం, బద్దులైపోయిన తర్వాత విడదీసుకోవడం చాలా కష్టం. అలవాటు అంటూ అవ్వకూడదు, కానీ అలవాటు అయిపోయాక ఒక చిన్న కోటు బత్తం పోయేసరికి మోతీలాల్ నెహ్రూ ఎగిరిపోయాడు కదా. అలాగే ఆ చిన్న చిన్న అలవాట్లు, ఆ చిన్న చిన్న వాటిని కనుక మనం మానుకోగలిగితే, ఆ రిలేషన్షిప్స్ని మార్చుకోగలిగితే, ఆ ఓరియంటేషన్ని మార్చుకోగలిగితే, ఆ దృష్టికోణాన్ని కనుక మార్చుకోగలిగితే, సాధన చేయాల్సిందేం లేదు. మనుషులు రెండు రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు సాధారణంగా, ఆశావాదులు నిరాశావాదులు, ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్. తమాష ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకే గ్లాసును చూస్తారట, ఒక గ్లాసులో సగం నీళ్లున్నాయి, వీళ్ళిద్దరూ ఒకే గ్లాసును చూస్తారు, చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఒకడు ఇంకా సగం నిండాలి అని బాధపడిపోతాడు. ఎప్పటికీ అవును అని ఒకటి సగం నిండిపోయింది కదా, ఇంకేముంది మిగతా సగం నిండటానికి అంటాడు. అసలు సంఘటన అంతే, సంఘటన ఒకటే, సంఘటనలు మారు, ప్రపంచం మారదు, ప్రపంచం రీతి ఏది మారదు, ఇలాగే ఉంటుంది ప్రపంచం. శ్రీకృష్ణుడు పుట్టినా ప్రపంచం ఇలాగే ఉంది, రాముడు పుట్టినప్పుడు ప్రపంచం ఇలాగే ఉంది, గురువుగారు ఉన్నప్పుడు కూడా ప్రపంచం ఇలాగే ఉంటుంది. కానీ తేడాలు ఎక్కడొస్తాయంటే దృష్టికోణంలో మార్పు. ఈ దృష్టికోణంలో మార్పు తీసుకురావటానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే దృష్టికోణంలో మార్పు తీసుకురావటమే. ఎంసీసీలో నాకు చాలా నచ్చేటటువంటి ఒక పదం ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతాను దానికి వాళ్ళు డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే ఏంటయ్యా అంటే డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ అయిపోయింది. షేక్స్పియర్ అంతకంటే గొప్పగా చెప్పాడు, రోజ్ ఈజ్ ఏ రోజ్ ఈజ్ ఏ రోజ్ అన్నాడు. గులాబీ పువ్వు గురించి చెప్తూ, గులాబీ పువ్వు మీకు తెలియదా, గులాబీ పువ్వు గులాబీ పువ్వే అంటే గులాబీ పువ్వే అన్నాడు. అలాగే దృష్టికోణంలోని మార్పు అంటే దృష్టికోణంలోని మార్పే, అంతకంటే ఏం లేదు, దృష్టికోణంలోని మార్పే. ఈ దృష్టికోణంలోని మార్పు ఎలా తీసుకురావాలి, ఈ దృష్టికోణంలోని మార్పుని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి అనేదానికి అలవాటు పడిన పంధాలు ఆలోచనలు దానంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అలవాటు చేస్తే ఆలోచనలకి ఒకే డైరెక్షన్లోకి వెళ్ళిపోవటానికి, ఒకే దిశలో ఆలోచిస్తూ ఉంటాం. హిందువులు ఒక దిశలో ఆలోచిస్తూ ఉంటే, ముస్లింలు ఒక దిశలో ఆలోచిస్తూ ఉంటే, రాజనీతిజ్ఞులు ఇంకో దిశలో ఆలోచిస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క పంధాలో ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ డైరెక్షన్కి మనం అలవాటు పడిపోయాం. గురువుగారు ఏం చెప్తారు అంటే, మొట్టమొదట దెబ్బ సాధకుడు ఎక్కడ కొట్టాలి అంటే, సాధనలో ఫలితాలు రావటం మొదలెట్టాలి అంటే, మొట్టమొదటి ప్రహారం ఎక్కడ జరగాలి అంటే, నువ్వు ఆలోచించే విధానంలో మార్పు తీసుకురా అన్నారు. ఏంటి మార్పు తీసుకురావాలి? చాలా చిన్న మార్పు, పెద్ద మార్పులు కూడా అక్కర్లేదు. ఏంటి ఆ చిన్న మార్పు అంటే, రెండు రకాలుగా ఆ మార్పులు తీసుకురావచ్చు అన్నారు. ఒకటేంటి అంటే, ఈ సాధనా క్యాంపులో ఒకసారి నేను గురువుగారి దగ్గర పక్కనే కూర్చుంటే, నిన్న మొన్న కూడా చెప్పినట్టున్నాను ఈ సంఘటన, చాలామంది వచ్చి, గురువుగారు మీ ఆశీర్వాదం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఏదో పిల్లలు పుట్టారు అది పుట్టారు అని వాళ్ళకి పొందిన ఆనందాలు అవంతా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. పక్కనే కూర్చుని వింటున్నాను నేను, ఆహా మా గురువుగారు ఇంత గొప్పవారా అని ఆనందించేస్తున్నాను. అదే ఆయనకు అర్థమైనట్టుంది. ఒకసారి చూశారు నాకు రామకృష్ణ బేటా అంటారు ఆయన, బేటా ఇదంతా బాగానే ఉంది కానీ మరి సుఖాలంతా నేనే ఇచ్చాను కదా, మరి వీళ్ళ కష్టాలు ఎవడిచ్చేసినట్టు అని ఆయనకే ధర్మ సందేహం వచ్చింది. అందరూ వచ్చి ఏం చెప్పుకుంటున్నారంటే, మా కష్టాలన్నీ మీ వల్ల పోయాయి అని. కదా, అంచేత కష్టాలు ఇంకోడెవడో ఇచ్చి ఉండాలి, ఆయన ఈ కష్టాన్ని తొలగిస్తూ ఉండాలి. ఇదే కదా అసలు మామూలుగా గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువుగారు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆ కష్టాలు కూడా నేనే ఇచ్చాను, ఆ కష్టాలు కూడా మీకు ఏదో నేర్పటానికి అందివ్వబడింది తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇవ్వబడలేదు అన్నది గుర్తుంచుకోండి. ఇది దృష్టికోణంలోని ఒక మార్పు. అంటే కష్టాలు ఆయన తీసేస్తారు సహజంగా, కానీ ఈ కష్టాలు ఉన్నంత వరకు కూడా, ఈ కష్టాలు మనని బాధ పెడుతున్నాయి ఇవి చేస్తున్నాయి అనుకోకుండా, ఈ కష్టాలు కూడా గురుగారి వల్లే వచ్చింది. గురుదేవులు మన శరీరంలో మన మానసికమైనటువంటి సూక్ష్మ స్థూల కారణ శరీరాన్ని చెప్పుకున్నాం కదా, ఈ శరీరాలలో తీసుకురావాల్సిన మార్పుల కోసమని ఇది ఇవ్వబడిచ్చారు అనుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. 81-82లో మెడికల్ ఎంట్రన్స్ టీచ్ చేస్తూ ఉండేవాడిని నేను, డాక్టర్ని చేసేద్దాం అనుకున్నాను చాలా మందిని. తర్వాత నాకు అర్థమైంది అది అవటం లేదు అక్కడ అని వదిలేశాను. అది అక్కడ నా అనుభవం ఏంటంటే, గుంటూరులో ఎండలు చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఎంత ఆనందదాయకంగా ఉంటాయంటే, గుంటూరు విజయవాడ ఎండలు కంబైన్డ్గా, ఒక జోక్ చూశాను నేను, మీరు చదివే ఉంటారు. ఒకడు యమలోకానికి వెళ్ళాట, యమలోకానికి వెళ్ళినప్పుడు యముడికి చాలా కోపం వచ్చేసింది వాడు చేసిన పనులన్నీ. మళ్ళీ మీరు యమలోకం ఉందా అది అదే దాంట్లోకి వెళ్ళకండి, ఇక్కడ ఖర్చు చెప్తున్నా నేను. యమలోకానికి వెళ్ళి అక్కడ యముడికి చాలా కోపం వచ్చేసి, అంటే అంత అసలు అంత పాపిని నేను ఎక్కడా చూడలేదు, వీడిని మరుగుతో నూనెలో వేయించేయండి అన్నట్ట. వాడు నవ్వాట, గుంటూరు విజయవాడలో ఉండి వచ్చిన వాడిని నీ నూనె ఏం చేస్తున్నాయా అని. నేను మెడికల్ ఎంట్రన్స్ వస్తున్నప్పుడు ఉన్న పరిస్థితి, అలాంటి పరిస్థితిలో మెడికల్ ఎంట్రన్స్ చెప్పడానికి చిన్న గది ఉండేది రవి కాలేజీలో. చాలా చిన్న గదిలో ఒక 75 మందిని గుర్తుపెట్టేవాడు, ఫ్యాన్ ఉండేది కాదు. వాళ్ళు కూర్చోటం కూడా చిన్న గదిలో 70 మంది కూర్చుంటే బ్లాక్ బోర్డ్కి ఇలా నేను అతుక్కుపోయేవాడిని. నా కాళ్ళ మీదేమో వాళ్ళ కాళ్ళు పడుతూ ఉండేవి. మరి ఇరుక్కుపోయితే ఏం చేస్తాం? యాక్చువల్ సంగతికి మీరు ఎప్పుడైనా రవి కాలేజీ విజ్ఞాన వాళ్ళకి వెళ్ళి చూడండి, ఇదే జరుగుతుంది, చోట పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు స్టూడెంట్స్ అదే కాలేజీలో అక్కడ వచ్చి స్ట్రైక్ చేస్తారు వీళ్ళు, ఫ్యాన్ లేదు, ఇది లేదు, అది లేదని. కానీ అక్కడ వాళ్ళు 1000 ఖర్చు పెట్టుకొచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఉండటానికే. నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండటానికి వెళ్ళాను, అసలే ఎండ పడదు నాకు, అయినా నేను ఉంచున్నాను అక్కడ కదా. ఇది మరి బాధపడ్డట, బాధ ఏంటిది పరిస్థితులు, 2 నెలలు అందులో ఒకటి కాదు ఇది కాదు. అక్కడ కూర్చుని మెడికల్ ఎంట్రీ కోర్సు ఎందుకు అంటే ఇక్కడ చెప్పేది, లక్ష్యము కనుక మీ మనసులో చాలా స్పష్టంగా ఉంటే బాధ అనేది ఉండదు. బాధ ఎప్పుడు కూడా లక్ష్యరహితమైన జీవితానికి ఉంటుంది తప్ప లక్ష్యము ఉన్న వ్యక్తికి బాధ అనేది లేదే లేదు. భగత్ సింగ్, నెహ్రూ వీళ్ళ జీవితాలలో ప్రైమ్ మినిస్టర్స్, నెహ్రూ అయ్యాడు, భగత్ సింగ్ అవలేదు. కానీ ఇక్కడ వాళ్ళ జీవితంలో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టిన బాధలు కనుక మీరు కనుక అర్థం చేసుకుని ఉంటే, అందులో ముఖ్యంగా నెహ్రూ యొక్క బాధలు, అంటే కోటీశ్వరుడు కొడుకు, నెహ్రూ యొక్క బట్టలు ఇండియాలో ఉతకబడేవి కాదు, పారిస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చేవి బట్టలు. ఇక్కడ ఉతకలేరు ఎవరు, ఫారిన్ తాకలాడవుతేనే బాగా ఉతుకుతాడని నమ్మకం వాళ్ళకి. ఇంకేత అక్కడికి వెళ్ళి వచ్చాడు పారిస్ నుంచి నెహ్రూ బట్టలు. అటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలోకి దూకాడు, జైల్లో పెట్టారు. ఆ జైల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఉత్తేళ్లను వదిలేవాళ్ళ గదిలో, సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒకే ఒక గదిలో నెహ్రూని కూర్చోబెట్టి తేళ్లను వదిలేవారు. కుట్టేయలేమో మరి మనకు తెలీదు, నెహ్రూ ఎప్పుడు రాసుకోలేదు. మరి బాధపడ్డాడా ఆనందించాడా, అది బాధ ఆనందమా మరి మనకు తెలీదు. బాధ అయి ఉంటే కంటిన్యూ చేసి ఉండేవాడు కాదన్న ఉద్దేశం స్వాతంత్ర సమరాన్ని కదా. లక్ష్యం ఉంది కనుక, అది నేను చెప్తున్నది, లక్ష్యహీనమైన బతుకుల్లో బాధ ఉంటుంది తప్ప లక్ష్యం ఉన్నప్పుడు ఇంకా అది బాధ అనిపించదు. కొన్ని అంతవరకు స్వాతంత్ర సమరం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఈ విజయవాడ వాటి ఎండల్లోనే మ్యాట్నీ షో ఫస్ట్ డే వాళ్ళ ఫ్యాన్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, 11 గంటల నుంచి లైన్లో ఉంటారు వాళ్ళు. ఏ మండు టెండల్ మామూలుగా ఉండమనండి, స్ట్రైక్ చేస్తారు లేబర్స్ కూడా. మా లేబర్లా ఉంది, అది ఉంది, ఇది ఉంది, మాకు ఈ సుఖం లేదు, ఆ సుఖం లేదు, మాకు ఇవి ఉండాలి, అవి ఉండాలి అని. కానీ అదే వాళ్ళ హీరో యాక్ట్ చేసిన సినిమా చూడటం కోసం మండుటెండలో ఎండాకాలంలో క్యూలు కట్టి నిల్చుంటారు దారికి అడ్డంగా. మళ్ళీ వాళ్ళని వెళ్ళమందాం అనుకోండి, కాస్త దారి మందాం అనుకోండి, మళ్ళీ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మాట్లాడకుండా వాళ్ళు కాస్త ఎప్పుడో వాళ్ళని బతిమాలుకుని మనం దాటాలి రోడ్డుని, క్యూ కట్టి ఉంటారు వాళ్ళు. మరి ఎండలో అక్కడ నుంచుని ఉన్నప్పుడు వాళ్ళకి బాధ లేదా? ఇంట్లో కూర్చున్నప్పుడు మాత్రం ఒక్క సెకండ్ కరెంటు పోతే కరెంటు చైర్మన్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అందరికీ తలో 100 ఫిట్లు అలా వడ్డించేస్తాం ఇసుగు అంతా ఉంటుంది. మరి వీళ్ళే అక్కడ నుంచున్నారు, మరి అప్పుడేంటి వాళ్ళకి బాధ లేదా? అంటే లక్ష్యం ఏదైనా కావచ్చు, అందుకు నేను చెప్తుంది, దేశ స్వాతంత్రం అయినా కావచ్చు, అతి చిన్న లక్ష్యం కావచ్చు, సినిమా చూడటం అయినా కావచ్చు, లక్ష్యము అంటే అసలు బాధలు ఉండవు. ఇక్కడ మనిషి బాధపడుతున్నాడు అంటే ఫస్ట్ గురువు గారు చెప్పేది ఏంటి అంటే, నీ జీవితంలో లక్ష్యం లేదేమో కొంచెం చూసుకోను ఆయన. ఫస్ట్ మనం అది అర్థం చేసుకుంటే దృష్టికోణంలో చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది మనకి. ఏ బాధలు వచ్చినా సరే లక్ష్యాన్ని కనుక మనం చూసుకుంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవని. అందుకని మన ఋషులు వాళ్ళు కొన్ని బాధలకి ఏమని పేరు పెట్టారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పోతూ ఉంటుంది, అది లక్ష్యం అనమాట. అంచేత ఈ బాధ భరించేస్తే పోతుందిలే, పాపం పోతుంది అమ్మయ్యా అనుకోవచ్చు అనే లక్ష్యం ఒకటి ఏర్పడేసరి కల్లా ఈ బాధలు తగ్గుతాయి. నిజంగా అది కరెక్ట్ అవునా కాదా అసలు అది అక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. కానీ గురువు గారు అసలు అంత దూరం కూడా వద్దు. మీరు చిన్నగా ఒక లక్ష్యాన్ని ఏమని ఏర్పరచుకుంటారు అంటే, నా జీవితంలో ఇతరులకి ఆనందం ఇవ్వగలిగేటటువంటి స్థాయికి నేను ఎదగాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి చాలు అన్నారు. ఇతరులకి నేను ఆనందం ఇవ్వగలిగేటటువంటి స్థాయికి నేను ఎదగాలి, ఇది దృష్టికోణంలోని మార్పు. అంటే ఎన్ని రకాల కంట్రోల్స్ వచ్చేస్తాయో చూడండి. ఎవరో మనకి కాస్త కోపంగా అంటారు, దానికి మనం రియాక్ట్ అవ్వాలి. ఇంకేంటి, రియాక్ట్ అయ్యి మనం కూడా తిరిగి 4 మాటలు అనగలం. కానీ తిరిగి 4 మాటలు మనం అనేసరికల్లా మరి ఇతరుల్ని బాధ పెట్టిన వాళ్ళనే అవుతాం కదా. ఎవరో ఏదో ఒక పని చెప్తాడు, ఎండగా ఉంది వెళ్ళలేము. కానీ మనం వెళ్ళి ఆ పని చేసి రావటం వల్ల వాళ్ళు సుఖపడతారు, చెప్పిన పని చెప్పిన వాళ్ళు అని కనుక మనం వెళ్ళి చేస్తే ఆ ఎండ బాధించదు. పెళ్లి అది కుదుర్చుకున్నప్పుడు ఆ ఎండలో ఎన్నిసార్లు తిరుగుతారో మనుషులు, ఇంటిల్లి బాధే తిరుగుతారు అసలు వాళ్ళకి ఏ బాధ ఉండదు. అదే మామూలు చిన్న పని చెప్తాం, అగ్గి పెట్టి ఏదో తీసుకురా నాయన అనేసరికి అలా ఎంత కోపం వచ్చేస్తుందో. మరి పెళ్లిళ్ళు అవి ఉన్నప్పుడు మనం రోజుల తరబడి ఆ ఎండలో తిరగలిగి ఒక అగ్గిపెట్టి తీసుకురమ్మన్నప్పుడు ఇందుకు తిరగలేకపోతున్నాము అంటే ఈ పెళ్లికి అగ్గిపెట్టికి ఉన్న లక్ష్యాన్ని మనం వేరు చేసుకున్నాం కనుక, ఇది పెద్ద లక్ష్యము ఇది చిన్న లక్ష్యము అని లక్ష్యాన్ని వేరు చేసుకుంటున్నాం కనుక కదా ఈ బాధలంతా. ఇంతటి గురువు గారు చెప్పేది ఏంటంటే లక్ష్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మీరు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అంటే, నా వల్ల ఏ ఒక్కడికైనా ఆనందదాయకమైన పరిస్థితి ఏర్పడితే దానికోసం నేను ఎంత కష్టమైనా పడటానికి రెడీగా ఉన్నాను అనే దృష్టికోణాన్ని అలవాటు చేసుకుంది. అదే వివేకానంద కూడా ఒకసారి అంటాడు, ఒక కుక్కకైనా ఉపయోగపడతాను అని నాకు తెలిస్తే నేను ఇంకో జన్మ ఎత్తడానికి రెడీ అన్నాడు. మొత్తం జీవితం మొత్తం 100 ఏళ్ళు జీవితం వల్ల ఒక కుక్కకి నేను ఉపయోగపడతాను అని నాకు గ్యారంటీ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకో జన్మ ఎత్తేస్తాను అన్నాడు. ఆ భావ తీవ్రత కనుక మనం తెచ్చుకుంటే పంచకోశ జాగరణ చాలా తేలిగ్గా జరుగుతుంది. ఎందుకు నేను చెప్పింది కదంతా, పంచకోశ జాగరణలో మనం సాధనలో చేయవలసింది ఏంటంటే ముందు పంచకోశాలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 చెప్పాను కదా నేను, మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను. నేను తిని స్థూల శరీరము అంటే ఈ శరీరం, మన కంటికి కనిపిస్తున్నటువంటి శరీరము, మన మనస్సు కాకుండా ఇంద్రియాలని చెప్పుకుంటామే భౌతికంగా కనిపించే లంగ్స్, హార్ట్, చేతులు, కళ్ళు, ఈ మొత్తం శరీర స్వరూపం మొత్తం కూడా స్థూల శరీరమే. ఈ స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరం ఏంటి అంటే మన కోరికలు. కోరికలు ఆలోచనలు ఇవి రెండు వేరు వేరు. కాస్త దాన్ని అర్థం చేసుకోకండి, ఆలోచనలు తీరకపోతే మనం బాధపడం, కోరికలు తీరకపోతే బాధపడతాం. టెస్ట్ మనం ఎలా చేసుకుంటాం అంటే కోరికకి ఆలోచనకి, కోరికలు తీరకపోతే బాధపడతాం మనం. ఆలోచనలు అనేక వస్తూ ఉంటాయి, తీరొచ్చు తీరకపోవచ్చు, వాటిని మనం పట్టుకోం. ఆలోచనలు కారణం, కోరికలు సూక్ష్మం. ఇది లెవెల్స్ కాస్త కొంచెం స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కానీ ఇది మనం కాస్త దాటిస్తే కానీ ఆనందం రాదనమాట. ఇక్కడ కూడా మళ్ళా ఆ తాడు కట్టేసింది, ఆ తాడుని విప్పటానికి ట్రై చేస్తున్నాను. ఈ 3 కాస్త అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. స్థూల శరీరం అంటే స్పష్టమైన అవగాహన వచ్చేసింది కదా, ఈ శరీరము. దీన్ని ఒక పనిముట్టుగా మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు. భౌతిక జగత్తులో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి కానీ, ఇంకోళ్ళతో మాట్లాడటానికి కానీ, ఇంకోళ్ళకి సేవ చేయడానికి స్థూల శరీరాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కోరికలు, ఇక్కడ నుంచి నిజమైన ఆధ్యాత్మిక ఇది జరుగుతుంది అసలు. ఈ కోరికలు ఎలాంటి కోరికలు ఉంటాయి మనకి, చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. టీ తాగాలి అని ఉంది, అప్పటికప్పుడు టీ రాదు, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, కోరిక తీరకపోతే బాధ. టీ తాగాలి అని ఆలోచన మాత్రమే వచ్చిందనుకోండి, మీరు టీ అనే దానికి బానిస కాలేదు, ఇంకా టీ తాగితే బాగుండు తాగకపోయినా పర్వాలేదు అనే స్థితి ఉందనుకోండి, రెండు స్థితుల మధ్య తేడా ఊహించగలుగుతున్నారు మీరు. ఒకడేమో టీకి బానిస అయిపోయాడు, వాడికి టీ తాగాలి అని అనిపించినప్పుడు టీ రాకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే స్థూల శరీరం మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వాడికి కదా. టీకి అలవాటికి వాడు బానిస కాలేదు, టీ తాగితే పర్వాలేదు, ఇస్తే పర్వాలేదు, తాగుతాను, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇది ఒక స్థాయి. ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అనే స్థాయి కారణ జగత్తు, కారణ శరీరము. టీ తాగితే కానీ ఇంకా నేను పనిచేయలేను, టీ ఉంటేనే ఇంక బుర్ర పనిచేస్తుంది, రెండింటికి అసలు సంబంధం లేదు. ఇందాక నేను మోతీలాల్ నెహ్రూ బటన్ గురించి చెప్పాను కదా, అలాగే టీకి ఆలోచనలకి సంబంధం లేదు, సిగరెట్ ఆలోచనలకి సంబంధం లేదు. సిగరెట్ తాగేవాళ్ళు కామన్ గా చెప్పే కారణం ఏంటి అంటే సిగరెట్ తాగితే ఆలోచనలు చాలా బాగా వస్తాయని, కానీ నిజంగా సంబంధం ఏం లేదు. ఒకప్పుడు నేను చాలా దివ్యంగా తాగేవాడిని సిగరెట్లు, అంచేత నిజంగా దానికి దీనికి పెద్ద సంబంధం లేదు. కానీ కోరికలు స్థూల శరీరానికి సంబంధం పెట్టుకున్నట్టే ఆలోచనలకి సూక్ష్మ శరీరానికి కూడా మీరు సంబంధం పెట్టుకోగలిగితే సాధనలోని మొదటి మెట్టు అవుతుంది. ఇది మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ అర్థమైపోతే చాలా తేలిక. ఒక కోరిక వచ్చింది నాకు సిగరెట్ తాగాలి అని, ఇంకా సిగరెట్ కోసమే రాత్రి 1 గంటకు లేచాను నేను. ప్రతిసారి నేనేమనుకునేవాడిని అంటే సిగరెట్ తాగడం మానేస్తాను అని. అంచేత ఏం చేసేవాడిని, రాత్రి సిగరెట్లు ఖాళీ చేసేవాడిని.
అంచేత ఐదు సిగరెట్లు ఉన్నాయనుకోండి నేను పడుకునే ముందు, ఇంకా సిగరెట్ తాగను కదా నేను, అంచేత ఐదు సిగరెట్లు వాళ్ళ సగ తాగేసేవాడిని, తాగేసి పడుకునేవాడిని. ఒంటి గంటకు ఎప్పుడో నిద్ర మెలకు వచ్చేది, నిద్ర మెలకు వచ్చినప్పుడు సిగరెట్ కావాలనిపించేది. ఏది సిగరెట్ మరి మానేస్తానన్నాను కదా అంచేత ఐదు సిగరెట్లు తాగేశాను నేను. తాగేసిన తర్వాత మరి ఒంటి గంటకు మెలకు వచ్చింది, సిగరెట్ కావాలి. ఒంటి గంటకు ఏ షాప్ ఉంటుంది, ఏ షాప్ ఉండదు కనుక సైకిల్ వేసుకుని స్టేషన్కి వెళ్ళి, స్టేషన్లో సిగరెట్లు ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి, అర్ధరాత్రి పూట వచ్చే ట్రైన్ అవి ఉంటాయి కదా, సిగరెట్లు తెచ్చుకుని దారిలో అనుకుంటాము ఏది ఇప్పటికి తాగేద్దాంలే తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అని. ఇలా చాలాసార్లు జరిగాయి. మా స్నేహితులు ఎవరైనా వస్తే నేను వాళ్ళ కండిషన్ కూడా పెడుతూ ఉండేవాడు, నేను సిగరెట్లు తెస్తేనే నీ క్వశ్చన్కి ఆన్సర్స్ అని, లేకపోతే ఆన్సర్స్ లంచం అనమాట. ఈ రకంగా ఏంటి అంటే స్థూల శరీరానికి అవసరం లేనటువంటి సిగరెట్లు, స్థూల శరీరాన్ని బాధ పెట్టేటటువంటి సిగరెట్లు, స్థూల శరీరం చివరికి మృత్యుముఖంలోకి తోసివేసేటటువంటి సిగరెట్లు, జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించేటటువంటి లింక్ పెట్టుకున్నానే చూడండి ఎంత అందమైన లింక్ అది. నా బుర్ర పనిచేయాలి అంటే సిగరెట్లు కావాలి. ఎందుకు బుర్ర పనిచేయాలి అంటే మరి పుస్తకాలన్నీ చదవాలి కదా, ఈ పుస్తకాలన్నీ ఎందుకు చదవాలి అంటే జ్ఞానం రావాలి. ఏ జ్ఞానం అయితే సిగరెట్లు తాగటం తప్పు అని చెప్తున్నాయో ఆ జ్ఞానం నేర్చుకోవడానికి సిగరెట్లు తాగటం అనేటటువంటి లింక్ ఎంత తమాషాగా ఏర్పడుతుందో చూడండి. కోరికలకి స్థూల జగత్తుకి విపరీతమైనటువంటి లింక్ ఇలా పెట్టుకున్నటువంటి లింక్ ఆలోచనలకి సూక్ష్మ జగత్తుకి పెట్టుకోండి అంటున్నాను నేను. పాయింట్ అర్థమైందా మీకు? ఆలోచనలు అనేక రకాలైన ఆలోచనలు అలా వచ్చిస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మస్తిష్కంలోకి. ఆ ఆలోచనలు ఏవి కార్యరూపం దాల్చో. ఒక తల్లికి ఏడుగురు బిడ్డలు ఉండేవాళ్ళట, పోలీస్ ఆఫీసరు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ చాలా బిజీ అనమాట వాళ్ళు. అమ్మకి ఓ ఇల్లు కట్టి పెట్టాలి, అమ్మ సుఖంగా ఉండాలి అని వాళ్ళ కోరిక. వాళ్ళ వృత్తి ధర్మాలు అవంతా తీసుకుని రాత్రి భోజనాలు అయ్యాక అమ్మ వండి పెట్టిందంతా తిన్నాక వాళ్ళు తీరిగ్గా కూర్చుని రాత్రి 9:30కి చర్చ మొదలెట్టారు. అరే అమ్మకి మనం ఇల్లు కట్టిద్దాం అనుకున్నాం కదా, మరి ఇంతవరకు మనం అది కట్టించలేకపోయాం, మరి ఏం చేద్దాం దాని గురించి అని. రేపు ఏదైనా సరే మనం నిర్ణయం తీసుకోవాలి అనుకునేవాళ్ళతో మళ్ళీ పొద్దున్న లేచేవారు, అమ్మిచ్చిన టీ అది తాగి హడావిడిగా అమ్మని కాస్త డబ్బుగా తొందర పెట్టి గాబరా పెట్టి ఆవిడ్ని ఎవరి ఆఫీస్కి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. మళ్ళీ రాత్రి 9:30కి అన్నం తిన్నాక మళ్ళీ అది చర్చ, అమ్మకి మనం ఏం చేయాలి అని. ఇది ఆలోచన అంటాం దీన్ని. అంటే మంచి ఆలోచనే నిజమే, కానీ మంచి ఆలోచన కోరిక రూపంలోకి వచ్చేసరికల్లా రాత్రి 1 గంటకి సిగరెట్ లేకపోతే సైకిల్ వేసుకుంటూ ఎలా పరిగెత్తి సిగరెట్లు తెచ్చుకున్నాము, అలాగా ఆ ఆలోచన కోరికగా మారిన మరుక్షణము చేయాలనిపిస్తుంది మనకి. ఆలోచనల రూపంలోనే ఉండకుండా అది చేయాలి అనిపిస్తుంది, అందుకని ఆలోచనలు కోరిక రూపం దారాలి అని. సంస్కృతంలో ఈ కోరికల్ని సంకల్పము అంటాం. కోరిక అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, సంస్కృతంలో దాన్ని సంకల్పము అంటాం. అంచేత ఏదైనా కనుక మనం సంకల్పం కనుక చేసుకోగలిగితే అది ఆలోచనల రూపంలోనే ఉండకుండా నిజంగా జరిగి తీరాలి అనే కోరిక రూపంలో కనుక మనం దాన్ని తీసుకురాగలిగితే ఇంకా అది ఆగదక్కదు. అది ఆలోచనల రూపంలో ఉన్నప్పుడే ఆగుతుంది తప్ప కోరిక రూపంలోకి అది వచ్చిన మరుక్షణం ఇంకా జరగకుండా ఆగదు, అది జరిగి తీరుతుంది. అంచేత మొత్తము పరిస్థితుల్ని మార్చడానికి కానీ మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ ప్రపంచ వాతావరణాన్ని కానీ దేన్నైనా మార్చాలి అంటే మొట్టమొదట మనం చేయదలుచుకున్నది ఆలోచనల రూపంగా ఉండకుండా కోరిక రూపంలోకి తీసుకురావటం. దీన్నే మనం ఆధ్యాత్మిక భాషలో కనుక చెప్పుకోవాలి అంటే కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకు తీసుకురావటం అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఈ కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకు తీసుకురావటానికి ఉపయోగపడేటటువంటి శక్తుల్ని పంచకోశాలు అంటాం మనం. పైనుంచి కిందకు దించాలి కదా దాన్ని, ఆలోచనని కిందకి దింపటం ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్ సహజంగా వస్తుంది. ఆలోచనని ఇప్పుడు భగీరథుడు ఉన్నాడు, ఒక్క వ్యక్తి భగీరథ ప్రయత్నం అని పేరే పడిపోయింది కదా, ఏం చేశాడు, గంగని ఆ దివ్యలోకాల నుంచి కిందకి దింపటానికి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయటం అంటే ఏమిటి, ఈ తపస్సు ఎలా చేయాలి అంటే మీరందరూ హిమాలయాలకి పరిగెట్టిపోయి ఆ భగీరథ శిల మీద కూర్చోకండి, కూర్చున్న అందరం కూర్చోలేము, ఆ శిల మీద ఒకడే కూర్చోగలడు అని చేత వాడి తపస్సు కూర్చోతే తప్ప రెండో వాడు అక్కడ తపస్సు చేయడానికి స్కోప్ లేదు. భగీరథ శిల మీద కూర్చునే తపస్సు చేయాలి అనుకుంటే అదో పెద్ద ప్రమాదం స్పేస్లో. అంచేత ఈ భగీరథ ప్రయత్నం మనం చేయాలి అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఏదైతే ఒక ఆలోచన మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆలోచనని భూమి క్రియారూపంలో జరగనంత వరకు మీరు ఆ ఆలోచన మీ మనస్సులో అలా పదిలంగా పెట్టుకుంటే అది జరిగిపోతుంది. అది ఆధ్యాత్మిక రహస్యము, సాధనా రహస్యము కూడా. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తాడు, రావణాసురుడు కానీ వీళ్ళు కానీ మఠం వేసి కూర్చుంటారు, ప్రతి ఒంటికాలు మీరు ముంచుంటారు, ఏదో చేస్తారు. పాపం స్థూల శరీరం ఏ స్థితిలో ఉందో దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోక్కర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, నేను కూర్చుండిపోయాను. ఇంకా ఎప్పుడు కదులుతాడు వాడు అక్కడి నుంచి? కూర్చుండిపోయాడు తపస్సు చేయడానికి, ఇంకా కదిలేదు ఎప్పుడు వాడు అక్కడి నుంచి? ఆ వాడు బ్రహ్మ ఎవడో సాక్షాత్కరించి వాడు అడిగిన కోరిక తీర్చేంత వరకు ఇంకా వాడు కదలడు. మీ మనస్సులో మీరు అనుకున్నది జరిగేంత వరకు ఆ ఒక్క ఆలోచనే కనుక మీరు పెట్టుకోగలిగితే అది జరిగిపోతుంది అన్నది సృష్టి నియమం. అది తపస్సు అంటే ఇంకోటేం లేదు, మిగతా ఏ ఆలోచనలు రానివ్వకుండా మీరు ఏ పరిస్థితి కావాలి అని కోరుకుంటున్నారో ఆ పరిస్థితిని మనస్సులో అలాగే ఉంచుకుని ఇంకో ఆలోచన రాకుండా. రావణాసురుడు వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు అంటే లక్షల వేల సంవత్సరాలు ఆ ఒక్క ఆలోచన మనస్సులో ఉండేది, ఇంకేం లేదు. పెళ్ళం ఎక్కడికి వెళ్ళిపోయింది, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నారదుడు వచ్చి లీలావతిని తీసుకెళ్ళిపోయాడు అంటే రావణాసురుడిని కాదు హిరణ్యకశిపుడు కథలో ఏమీ పట్టించుకోలేదు. బ్రహ్మ రావాలి, నేను చెప్పింది ఇవ్వాలి, ఆ తర్వాత మిగతా అంతా ఇంకా అని ఎప్పుడైతే ఆ సంకల్పం ఉంటుందో ఇంకా మనం భౌతిక జగత్తులో ఏం చేయక్కర్లేదు అన్నది గుర్తుంచుకోండి. చాలా మంది ఎక్కడ సాధకుడు పప్పులో కాలేస్తారు అంటే ఈ భౌతిక జగత్తులో మనం ఏదో ఆచరణ చేసేస్తే తప్ప భౌతిక జగత్తులో ఫలితాలు రావు అని. భౌతిక జగత్తు ఫలితాల జగత్తు, ఇది కారణాలకి ఫలితము. కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేయటం వల్ల ఈ శరీరాన్ని పొందినటువంటి ఫలితం పొందాం మనం. అంచేత ఈ భౌతిక జగత్తు మొత్తము కూడా కాజు కాదు, కారణము కాదు, ఫలితము మాత్రమే. దేనికి ఫలితము? మన రకరకాల ఆలోచనలు, ఏ ఆలోచనలు చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, వాటి గురించి ఒక క్రమబద్ధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు మనకు అనవసరం. అంచేత ఈ భౌతిక జీవితంలో ఫలితాల జీవితంలో ఫలితాలు కావాలి అంటే ఫలితాలను మార్చడం వల్ల ఫలితాలు మారవు. ఫలితాలు మారాలి అంటే దేన్ని మార్చాలి? కారణాన్ని మార్చాలి, రూట్ కాజ్ని మార్చాలి. మనంతటి ఈ పరిస్థితులకి రూట్ కాజ్ ఏంటి? మళ్ళా మన ఆలోచనలే కదా. అంచేత గురువు గారు చెప్పేది విచారక్రాంతి. విచారాల్లో కనుక ఆలోచనలో కనుక రివల్యూషన్ వస్తే, ఆలోచనలో కనుక మీరు మార్పు తీసుకురాగలిగితే ఇంకా భౌతిక జగత్తులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. భౌతిక జగత్తులోని మార్పులు దానంతట అదే జరిగిపోతాయి. ఆలోచనలో మార్పు రావాలి అంటే ప్రేరణ కావాలి మనకి. ఏదైనా ఒక ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక ప్రేరణ మనకంటే ఆ ఆలోచన ఏదైనా ఒక ప్రేరణ కావాలి. వెళ్తున్న వాళ్ళని చూస్తే హిందూ ధర్మ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఏ ఆలోచన వస్తుంది? ఒక సన్యాసి వెళ్తున్నాడు, ఒక త్యాగ పురుషుని వెళ్తున్నాడు, ఒక మహాత్ముడు వెళ్తున్నాడు అనే ఆలోచన వస్తుంది. అదే ఇంకో ధర్మేతరులు చూశాడు అనుకోండి, మహాపురుషుడు వెళ్తున్నాడు అన్న కాశీ వెళ్తున్నాడు అంటాడు. అంటే ఒకే సంఘటన రకరకాల ఆలోచనలకి ప్రేరణకి కారణం అవుతుంది కదా. అంచేత మీరు ప్రేరణకి ఎన్నుకునేటటువంటి వస్తువ ఎలాంటిదై ఉండాలి అంటే, ఏ వ్యక్తి దాని గురించి చూసినా ఒకే రకమైన ప్రేరణ ఇచ్చేది కనుక మనం పెట్టుకోగలిగితే, జన సమూహంలో రకరకాల మనస్తత్వాలు ఉంటారు కనుక వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి ప్రేరణ ఇచ్చేటటువంటి పరిస్థితిని కానీ సింబాలిక్ కానీ వస్తువుని కానీ మనం పెట్టుకోగలిగితే, అప్పుడు మన ఆలోచనలు కోరిక రూపంలోకి మారటానికి, ఒక ఆలోచనలకి ఒక రూపం రావటానికి వీలవుతుంది. మళ్ళా జాగ్రత్తగా చెప్తాను వినండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే మీ మనస్సుల్ని సూక్ష్మ జగత్తులోకి తీసుకెళ్లాలని నా కారణము, స్థూల జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకు ఎందుకు వెళ్ళాలి అని మీ పంచుదల. చూద్దాం ఎవరు గెలుస్తారు, పట్టుదల అది. ఇక్కడ ఏమవుతుంది అంటే సూక్ష్మ జగత్తులో అజ్ఞానం గాఢ అంధకారం ఉంది కదా, ఈ అంధకారం గురించి పట్టించుకోకండి. మీరు నేను చెప్తున్న దాన్ని వినటానికి చీకటి ఇంకా చాలా మంచిది. అసలు ఆలోచనలలో మార్పు రావాలి. డీప్ బ్రీదింగ్ చేస్తున్నారా మీరు? చేయకపోతే చేసుకుంటూ ఉండండి. ఇంకేంటే డీప్ బ్రీతింగ్ లేకపోతే డెప్త్ రావటం లేదు, మర్చిపోయారు కనుక. ఆలోచనలలో మార్పు రావాలి అంటే మనకి మనంతటి ఏ ఆలోచన రాదు,
ఆలోచన రావాలి అంటే ఆ ఆలోచన కలగజేసేటటువంటి ఒక వస్తువు ఉండాలి మన దగ్గర కదా. ఆలోచనను కలగజేయటానికి కావలసిన వస్తువులు రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. రకరకాలైన వస్తువులు, రకరకాలైనటువంటి ఆలోచనలు భిన్న భిన్న ప్రవృత్తి గల మనుషుల్లో భిన్న భిన్న రూపాల్లో కలగజేస్తూ ఉంటుంది. సిగరెట్టే ఉంది, ఆ సిగరెట్ని చూసినప్పుడు తాగే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, అమ్మాయ పర్వాలేదు మనం బయటకు వెళ్ళక్కర్లేదు, నా పెట్టిలో ఉన్న సిగరెట్, నా జేబులో ఉన్న సిగరెట్లు అయిపోతే ఇక్కడ సిగరెట్ ఉంది అని. సిగరెట్ తాగని వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది, వాడి జేబులోనే ఉన్న సిగరెట్లు కాలుస్తే ఎంత టైం పడుతుందో తెలియకపోతే ఇంకా ఇవి కూడా ఉన్నాయా కర్మ, ఇవి కూడా వీడు ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమో అని వస్తుంది. ఇంకొంతమంది వివేకానంద టైప్ వాళ్ళు ఉంటే అసలు ఆ సిగరెట్ పెట్టి నిలిచి అవతల పారేస్తారు. సిగరెట్ తాగేవాడు కూడా వివేకానంద టైప్లో ఉన్నాడు అనుకోండి, సిగరెట్ పారేసిన వాడు వివేకానంద టైప్లో ఉండి, సిగరెట్ తాగుతున్నవాడు వివేకానంద టైప్లో ఉంటే రెండు ఫలితాలు రావచ్చు. మళ్ళా సిగరెట్ పారేసిన వాడు కంటే సిగరెట్ తాగేవాడు ఎక్కువ బలవంతుడవుతే వాడిని రెండు ముట్టగాయలు పెట్టి పోయి తీసుకురా పారేసావు కనుక అంటాడు. పారేసిన వాడు ఎక్కువ బలవంతుడై తాగేవాడు కాస్త తక్కువ బలవంతుడవుతే వాడితో ఏం మాట్లాడకుండా పాపం నెమ్మదిగా వెళ్ళి మెట్లు దిగి ఆ పారేసిన తీసుకుని వస్తాడు. ఇన్ని రకాలైనటువంటి స్థూల శరీరంలో జరిగేటటువంటి మార్పులన్నిటికీ కారణం ఏమిటి అంటే ఓ సిగరెట్ పెట్టే కదా. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు మనం ఆలోచించేసాం, ఈ అన్ని ఆలోచనలు ఆలోచించడానికి ప్రేరణ ఏమైంది, ఓ సిగరెట్ పెట్టే ప్రేరణ అయింది. అంచేత సిగరెట్ పెట్టేనే ప్రేరణంగా తీసుకుని ఆలోచనలు మనం డెవలప్ చేసుకోగలిగినప్పుడు ఒక ఉచ్చతరమైనటువంటి సాధనకి సంబంధించినటువంటి వస్తువుని ఏదైనా కనుక మన మనస్సులో పెట్టుకుని మనం కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించగలిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం నేర్చుకోవటానికి ముందు ఈ ఆలోచనలు కలగజేయటానికి ప్రేరణదాయకమైనటువంటి వస్తువుని మనం చూస్తాం కదా. దేని ద్వారా చూస్తాం మనం, వినిపించలే ఇప్పటికీ వినిపించలే నాకు, వస్తువుని ఎలా చూస్తాం మనం అని, కంటి ద్వారా చూస్తాం, అది ఒక ఇంద్రియము కదా. సరే ఆ సిగరెట్ కాలుస్తే ఎలా ఉంటుంది అనే వాసన కూడా ఆలోచిస్తాడు, అందుకేగా బాధ వేసి పారేస్తాడు. ఈ వాసన దేని ద్వారా చూస్తాం, ముక్కు ద్వారా చూస్తాం. సరే శబ్దాలు, చెవి, ఇలాగ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా. అంచేత ఈ ఆలోచన స్పందింపజేయటానికి కారణం ఏమయ్యాయి, ఈ ఐదు ఇంద్రియాలు కారణమయ్యాయి. ఈ ఐదు ఇంద్రియాలు కూడా మన శరీరంలో రకరకాల ఆవరణ కలిగి ఉంటాయి. స్పర్శ అనేది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఆవరణ, అన్నమయ కోశము అనుకోవచ్చు మీరు దాన్ని. స్పర్శ, స్పర్శ అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది మనకి స్పర్శ అనేది. స్పర్శ తర్వాత దీన్ని భూతత్వము అని కూడా అంటూ ఉంటాం స్పర్శని. కొంతమంది వాయుతత్వము అని కొన్ని పుస్తకాల్లో రాస్తూ ఉంటారు, వాయువు స్పర్శ ద్వారానే గుర్తించగలుగుతాం కనుక. మళ్ళా మీరు ఆ వాదంలోకి వెళ్ళిపోవద్దు, మనకు కావాల్సింది ఏంటంటే ఐదు రకాలైనటువంటి ఆలోచింపచేయగలిగే పదార్థాలు మన శరీరంలో ఉన్నాయి, ఇంద్రియాలు మన శరీరంలో ఉన్నాయి అని తెలుసుకోండి. అంచేత ఒకటి ఏంటి, స్పర్శ ద్వారా మనం ఆలోచించగలం. ఇప్పుడు ఇలా చేయి కళ్ళు మూసుకునే ఉన్నాను, ఇది పెడితే ఇది దిండు అని నేను చెప్పగలుగుతాను. అదే ఇక్కడ చేయి పెట్టాను అనుకోండి, స్తంభం అని తెలుస్తుంది కదా, కళ్ళు మూసుకున్నా ఇది దేనివల్ల చెప్పగలుగుతున్నాను నేను, ఈ ఆలోచన దేనివల్ల వస్తుంది నాకు, స్పర్శ వల్ల వస్తుంది. అంచేత మనలో ఆలోచనలను తీసుకురాగలిగేటటువంటి ఒకటి స్పర్శ. పృథ్వీ సుగంధం, గంధాన్ని గడిపోతుంది, వచ్చిన పెద్ద బాధ అది. రస, గంధ, స్పర్శ. సరే స్పర్శ నుంచే మొదలెట్టాం కదా. అంచేత ఈ స్పర్శ తర్వాత ఏమొచ్చింది, రూపము. రూపం కూడా కొన్ని ఆలోచనలు మనలో ఆలోచింపజేస్తూ ఉంటాయి. రూపాన్ని బట్టి కూడా మనం ఊహించుకోవచ్చు. ఈ రూపాన్ని ఊహించుకునే దాన్ని చాలా తమాషాగా ఉంటాయి. గోడ మీద రెండు మూడు గీతలు గీస్తాం మనం, అంతే, ఎక్కువ గీతలు గీయం. కానీ మిగతా గీతల్ని మనం సప్లై చేసుకునే మనస్సు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆకృతిని మనం గుర్తుపడుతూ ఉంటాం. ఇది సాధారణంగా టీవీ చూస్తున్నప్పుడు గాంధీ గారి బొమ్మ వేస్తాడు గీతలతో. ఎప్పుడైనా చూసారా మీరు, గుర్తిన ఒక గీత ఇలా వేస్తాడు, ఒక చిన్న చిన్న చుట్టి ఇంకో గీత గీస్తాడు. అందులో గాంధీ గారు ఎవరు లేరు అసలు, ఆకృతి అది. కానీ మీరు గాంధీ గారిని అందులో ఎలా చూడగలుగుతున్నారు అంటే ఆ రూపాన్ని దాని మీద, ఆ ఆలోచన రూపం యొక్క ఆలోచనని ఆ గీతల మీదకి మీరు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు కదా. ఇది ఒక రకమైన ఆలోచనలు. అంటే అక్కడ లేదు ఆ రూపము, కానీ కొన్ని గీతలు అవి ఉన్న దాన్ని బట్టి మీ మనసులో ఉన్నటువంటి రూపాన్ని ఆ వస్తువు మీద కేంద్రీకరించి, ఇంక గాంధీ గారు అనేసరి కల్లా మీకు అనేక సంఘటనలు, అనేక ఆలోచన పరంపరలు దాని వెనకాతలు వచ్చేస్తూ ఉంటాయి కదా. స్పర్శ, రూప, రసము, టేస్ట్. మామిడి పండు చూడగానే రుచిగా ఉంటుంది అనేది ఎందుకు రుచిగా ఉంటుంది అంటే, మామిడి పండు ఆకారం అది చూసి కాదు, దాంట్లో ఉన్నటువంటి రుచి, దాంట్లో ఉన్నటువంటి రసాన్ని మనం ఒకసారి అనుభవించి ఉన్నాం కనుక ఆ ఆలోచనలన్నీ వస్తాయి కదా. ఇదో రకమైనటువంటి ఆలోచనల కారణం శబ్ద, రూప, రస. శబ్ద చెప్పలేదు, స్పర్శ చెప్పాను కదా. స్పర్శ, రూప, రస, తర్వాత గంధము, సుగంధాలు. ఒక్కొక్క సుగంధము ఒక్కొక్క దాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఒక అగరబత్తి ఉంది, నాగ మల్లికాయ ఏదో, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అది నాకు ఎప్పుడు పుట్టపర్తిని గుర్తు చేస్తుంది. పుట్టపర్తిలో మీకు సత్యసాయిబాబా ప్రేయర్ హార్లో ఉండేటటువంటి వాసన ఆల్మోస్ట్ ఆ నాగ చెంపక దర్బారం ఏమైనా ఉందా, అదో అదేదో అగరబత్తి ఉంది, అది దాన్ని గుర్తు చేస్తుంది. అంతేత ఒక్కొక్కసారి కొన్ని గంధాలు అవి, ఇప్పుడు ఈ సల్ఫర్ కాలిన వాసన, గంధకం మండిన వాసన, అది అంతా అంటే రెండు రకాల పరిస్థితులను గుర్తు చేస్తుంది. దీపావళి అయినా గుర్తొస్తుంది మనకి, లేకపోతే యుద్ధభూమి అయినా గుర్తొస్తుంది కదా. అలాగా కొన్ని రకాల వాసనలు అవి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని మనని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది ఏం చెప్పాను నేను, గంధం చెప్పాను. దీని తర్వాత శబ్దాలు. ఈ శబ్దాలు రకరకాలైనటువంటి అనుభూతులు అన్ని శబ్దాల వల్లే కదా, ఇప్పుడు నేను చెప్పిన మాటల వల్లే కదా మీ మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఐదు రకాలైనటువంటి ఆలోచనలు తప్ప ఆరో రకమైనటువంటి ఆలోచన మీ మనసులోకి వచ్చేటటువంటి ప్రక్రియ మీరు ఊహించగలరా? దానికి ఇంతసేపు నేను బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటూ రావడానికి ప్రయత్నించాల్సిన ముందే ఇది క్వశ్చన్ వేస్తే సరిపోయేదేమో మీకు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ మనలో ఆలోచనలు రేకెత్తించడానికి ఐదు ఉపయోగపడతాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఐదు కాకుండా ఆరోది ఏదైనా ఉందా మీలో ఆలోచనలు రేకెత్తించడానికి ఆరో కారణం, అది చెప్పండి. మనస్సు అంటే, మనస్సు అనే మాట మీరు విన్నారు కదా ఇదివరకు ఎప్పుడు, శబ్దమైంది అది ఆలోచన రావటానికి కారణం. ఇంద్రియమే ఆప ఒకే రకమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాయి. కానీ ఈ స్థితికి తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ఆలోచన పరంపరలను మనం తయారు చేసుకోలేకపోతే ఆలోచన రాహిత్యానికి మనం వెళ్ళాం. మళ్ళా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ వచ్చింది. ఏంటా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, వీటిని మన సాధకుడి శరీరంలో కనుక మనం చూసుకుంటే ఐదు కోశాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నారు. ఐదు కోశాలు పేర్లు నేను చెప్పాక, ఈ ఐదు కోశాలకి ఇందాక మనం చెప్పుకున్న ఈ ఐదింటికి లింక్ మీరు చెప్పండి. ఐదు కోశాల పేర్లు ఏంటి అంటే, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇది ఐదు కోశాలు. ఈ ఐదు కోశాలు పేర్లు చెప్పేసరికల్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నా, ఏదో కొత్త కొత్తగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది అనుకోకుండా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలలో ఆనందమయ, విజ్ఞానమయ శరీరాలు రెండు కలిపితే కారణ శరీరం నిర్మితం అవుతుంది అని ఋషులు చెప్తారు. జాగ్రత్తగా మళ్ళా ఈ లింక్ గుర్తుంచుకోండి. ఆనందమయ శరీరం, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇవి రెండు కలిస్తే ఏర్పడేది కారణ శరీరం. మనోమయ కోశము, ప్రాణమయ కోశము కలిస్తే ఏర్పడేది సూక్ష్మ శరీరము. అన్నమయ కోశము స్థూల శరీరము. ఇదంతా కూడా ఒకే దాన్ని రకరకాలుగా విభజించి మనుషులకు అర్థమయ్యేటట్టు చేయటానికి ఋషులు పడిన తాపత్రయం. ఇందులో ఏ పని మనం చేసినా ఆనందం వస్తుంది అనే కదా చేస్తాం, ఆ పని చేయటంలో మనకి ఆనందం ఉంటుంది కనుక, అది మనకి ఆనందం ఇస్తుంది కనుక ఆ పని చేస్తాం, ఇంకోటికి ఆనందం ఇవ్వకపోవచ్చు కదా. అంచేత ఏ పని చేయటానికైనా ఆనందమే కారణం కనుక ఆనందమే శరీరము కారణ శరీరమైంది. కానీ ఏ పని చేయాలి అన్నా ఆ పని చేసే విజ్ఞానం కూడా మనకు కావాలి. కరెక్ట్ అయిన విజ్ఞానము, కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఆ పని చేయటానికి లేకపోతే ఆనందం రాదు.
ఏదో ఒక వంటకం బాగా చేసుకు తినాలి అనే కోరిక వచ్చింది అనుకోండి, ఏం వంటకం చేసుకుందాం ఆలోచనలోనే కదా, ఏం వంటకం చేసుకుందాం అంటారు. మళ్ళీ ఇందులో రకరకాలు వద్దు, ఏదో ఒకటి చెప్పండి చాలు, ఎవరో ఒకళ్ళు, ఒకళ్ళకి ఇష్టమైంది ఇంకోళ్ళకి ఇష్టం కాకపోవచ్చు, సున్ని ఉండలు చేసుకుందాం అంతే కదా. అంచేత సున్ని ఉండలు చేసుకుంటానికి ఆనందం వస్తుంది. సున్ని ఉండలు ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు అంటే అది తింటాం కనుక, తింటే ఆనందం వస్తుంది కనుక, అది విజ్ఞానం అంతే కదా. సున్ని ఉండలు అన్నారు కానీ నిజంగా చేస్తారా చెయ్యరు వీళ్ళు, అందులో ఇది సాధన క్యాంప్ కనుక ఈ ఆలోచనే వేస్ట్ అనే విజ్ఞానం ఉంది, అది కూడా ఆనందమే కొంచెమే కారణ శరీరమే. అంచేత చేస్తే అది కరెక్టే, మీకు మళ్ళా సున్ని ఉండలు ఎలా చేయాలో తెలియాలి కదా చేసేవాళ్ళకి. మీకు తెలుసు, నేను చెప్తున్నా విజ్ఞానమే కోశము ఆనందమే కోశానికి ఉన్న లింక్ చెప్తున్నాను నేను. అదే ఒక్కొక్కసారి నాలాంటి వాళ్ళు వంట చేస్తారు, అందుకే నేను ఎప్పుడు కూడా వంట చేశాక పేరు పెడతానని చెప్పాను కదా, ఏం చేశానో తెలియదు నాకు. అలాంటప్పుడు కూడా విజ్ఞానమే కోశం కరెక్ట్గా పనిచేయటం లేదనమాట, అది ఎలా చేయాలో నాకు తెలియటం లేదు కనుక. కానీ ఇదంతా కూడా కారణ జగత్తుకు సంబంధించిందే. అంచేత కారణ శరీరానికి సంబంధించినటువంటి రెండు కోశాల పేర్లు మన శరీరంలో ఎప్పుడూ మనం ఉపయోగించుకుంటూనే ఉంటాం, ఆనందము విజ్ఞానము. ఏ పని మనం చేసినా ఆనందం కోసమే చేస్తాం. ఆఖరికి ఆ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆవకాయ వేయకుండా పెడితే నాకు ఆనందం రాదు, ఏం చేస్తాం. అంచేత ఆవకాయ మీరు వేయలేదు అంటే నా ఆనందమే కోసం పాపం ఇలా అయిపోయి ఉంటుంది అది కదా. కానీ అలా అయిపోయిందని చెప్పి మీరు ఆవకాయ వేసేయకండి, స్థూల జగత్తు పాడైపోతుంది, అది వేరే విషయం. అంచేత ఆనందమే కోశము విజ్ఞానమే కోశము ఇవి రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవి రెండు కలవనప్పుడు ఆనందం రాదు, బాగా పాడాలని ఉంటుంది అది నిజంగా. చాలాసార్లు ఒకనొక పరిస్థితిలో అంతా మాట్లాడేసిన తర్వాత కమ్మగా ఒక పాట పాడుకుందాం అనిపిస్తుంది, రాదు, విజ్ఞానం లేదు, ఎలా పాడాలో తెలియదు, అంచేత ఆనందాన్ని నేను కోల్పోతాను. అప్పుడు విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే అటువంటి ఆనందాన్ని ముందే ఏదైనా ఒక టేప్ రికార్డర్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ నేను ఆన్ చేసుకోవటం, మళ్ళీ ఇది విజ్ఞానమే, జ్ఞానమే అంతే కదా. సింపుల్ థింగ్స్ ఇవి, కారణ జగత్తుకి సంబంధించినటువంటి, కారణ శరీరానికి సంబంధించినటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి కోశాలలో రెండు కోశాలు పనిచేస్తూ ఉంటాయి, వాటికి పేర్లు పెట్టారు ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము అనే పేర్లు. ఈ ఆనందమయ విజ్ఞానమయ కోశానికి సంబంధించిన జ్ఞానం ఇచ్చేది సామవేదము. అంచేత కారణ శరీరంలో సామవేదాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అందుకే గానము పాట అందరినీ కూడా ఏంటి అన్నాడు మన శంకరాభరణంలో ఫస్ట్ డైలాగ్ చెప్పండి, శిష్యురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసఫణి అని ఏదో ఉంది పాపం, అది కూడా నాకు రాదు. పాట అనేసరి కల్లా ఏ కొటేషన్ గుర్తురాదు నాకు, అది ఎవరికైనా అర్థమైపోతుంది. అది ఆనందమయ జగత్తులో సామవేదంలో ఎవరికైనా ఆనందదాయకమైన స్థితిని కలగజేసేటటువంటి స్థాయి ఈ రెండు కోశాలకి ఉంది, ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము. ఈ ఆనందమయ విజ్ఞానమయ కోశాల నుంచి ఇంకాస్త కిందకి దిగితే సూక్ష్మ శరీరం వస్తుంది. ఈ మనోమయ కోశము ప్రాణమయ కోశము, ఈ ప్రాణమయ కోశము మనోమయ కోశాన్ని కలిపి సూక్ష్మ శరీరం అంటూ ఉంటాం. మొదటి లక్ష్యం ఏంటి, మంది ఆనందం పొందటం. ఆనందం పొందాలి అంటే ఏం కావాలి మనకి, ఆ ఆనందానికి కావలసినటువంటి విజ్ఞానం మన దగ్గర ఉండాలి. విజ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. పిట్రమాక్స్ ఉంది, ఈ పిట్రమాక్స్ తయారు చేయడానికి విజ్ఞానం ఉంది కనుక పిట్రమాక్స్ లైట్ తయారైంది. కానీ పిట్రమాక్స్ లైట్ వెలిగించవచ్చు అనే ఆలోచన రాలేదనుకోండి, చాలాసార్లు లైఫ్లో జరుగుతూ ఉంటుంది, అయ్యో ఇది మన దగ్గర ఉందే నాకు తెలియదే, వంట చేసి పక్కన మర్చిపోయి వడ్డించలేదే అనుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సాధారణంగా రావనుకోండి, అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితులు. అలా మర్చిపోతూ ఉంటాం, అదేంటే మనోమయ కోశం కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల. అంటే అంటే ఆలోచన అప్పుడు రాదు, చాలాసార్లు పరీక్ష రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్కి అరే ఈ జవాబు రాసి ఉంటే బాగుండేది అనే ఆలోచన వస్తూ ఉంటుంది. చాలా కామన్, అది నాకు చాలాసార్లు జరిగింది, అలా అందుకు చెప్తున్నాను నేను. అలాగా ఏదో ప్రశ్న ఇక్కడ ఎవరైనా అడిగితే అప్పుడు జవాబు స్ఫురించదు, ఒక గంట అరగంట పోయాక ఎప్పుడో స్నానం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అరే ఈ ప్రశ్నకి ఇది జవాబు చెప్పుంటే బాగుండేదే అనిపిస్తుంది, మనోమయకు వచ్చేది. అంటే ఏంటి, ఆలోచన తరంగాలు ఒక విజ్ఞానాన్ని పట్టుకుని డెవలప్ అవుతాం.
అంటే విజ్ఞానం ఉంది, ఆ విజ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించుకోకూడదు అనేటటువంటి నిర్ణయాత్మకమైన పని చేసేది బుద్ధి అని మనం ఇంకో భాషలో చెప్పుకుంటాం. ఇక్కడ కోశాల భాషలో చెప్పుకున్నప్పుడు బుద్ధి అనే పదం లేదు కనుక అక్కడ మనోమయ కోశం అని చెప్పుకుంటాం ఆలోచనకి. ఈ ఆలోచనలకి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉన్నది. ఈ ఆలోచనలకి ఈ నిర్ణయాత్మక శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆలోచన వచ్చింది, ఏంటి ఇక్కడ కూర్చుని ఉన్నాను లైట్ లేదు, ఆ గదిలో టార్చ్ ఉంది, టార్చ్ యొక్క విజ్ఞానం నాకు బాగా తెలుసు. మీకు తెలుసా టార్చ్ యొక్క విజ్ఞానం? ఏమీ లేదు, టార్చ్లో ఏంటంటే ఇలా గట్టిగా నొక్కితే లైట్ వెలుగుతుంది, దాని విజ్ఞానం కదా. ఇది తెలియకపోతే టార్చ్ వేస్తే, నిజంగా తెలియలేదు అనుకోండి మీకు ఇలా నొక్కితే లైట్ వస్తుంది అని, ఏ ఆఫ్రికన్ అడవిలో ఎప్పుడో టార్చ్ లైట్ చూడని వాడి చేతిలో టార్చ్ పెట్టారనుకోండి, వాడికి ఉపయోగపడదు అది. ఇంచటి విజ్ఞానమే కోసం ఉండాలి. కానీ విజ్ఞానమే కోసం ఉంది, టార్చ్ లైటు అక్కడ ఉంది, ఆలోచన వచ్చింది అదిగో అక్కడ ఫలానా చోట టార్చ్ ఉందే, ఆ టార్చ్ తీసుకుని వెలిగిస్తే బాగుంటుంది అని. ఓపిక లేదు, ప్రాణం లేదు, లాభం లేదు, టార్చ్ ఇక్కడికి రాదు కదా. ప్రాణమయ కోశం, అంచేత మనోమయ కోశంతో పాటు ప్రాణమయ కోశం కూడా ఉంటే తప్ప ఆ రిజల్ట్స్ రావు. అవునా? ఇది ప్రాణం. ఓపిక లేక చాలా పనులు మనం చేయలేము. నా స్నేహితుడు ఇంటికి ఒకసారి చాలాసార్లు వెళ్తూ ఉంటాను, స్నేహితుడి పేరు మనకు అనవసరం, కానీ అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇది చేయలేదు రామకృష్ణ, నీకు ఇచ్చేయలేదు రామకృష్ణ, అచ్చేద్దాం అనుకున్నాను, ఇచ్చేద్దాం అనుకున్నాను, అచ్చేద్దాం అనుకున్నాను అంటాడు. పోనీ ఆ స్నేహితుడు ఎందుకు హరిద్వార్ వెళ్తాం గురువు గారితో మనం చెప్తాం, ఇచ్చేసేస్తాం గురువు గారు, అచ్చేసేస్తాం గురువు గారు, ఈ సంకల్పం తీసుకున్నాం, ఆ సంకల్పం తీసుకున్నాం, ఇంత అంశదానం చేసేస్తాం, ఇంత సమయదానం చెప్పేస్తాం. అక్కడ చెప్పేసిన తర్వాత ఈ ప్రాణమయ కోశం కరెక్ట్గా లేకపోవటం వల్ల, ఓపిక లేకపోవటం వల్ల, అంతకంటే ఏం లేదు, మనకి చెయ్యాలని చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది కానీ ఓపిక లేదు. పొద్దున 3 గంటలకు లేచాం అనుకోండి, ఓ 4 గంటలు సాధన 7 గంటల వరకు హాయిగా సుఖంగా చేసుకోగలం, కరెక్టే. కానీ 3 గంటలకి లేవగలగాలే, ఆ ఓపిక లేదు. ఈ ఓపిక లేకపోవటం వల్ల అనేక ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఉంటాయి. ప్రాణమయ కోశం ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో చూడండి. ఒక ఆనందాన్ని పొందటానికి ముందు విజ్ఞానం కావాలి, ఆ విజ్ఞానం తర్వాత ఆ విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినంత మాత్రం సరిపోదు, ఆలోచనను మళ్ళా చేయటానికి ఓపిక కావాలి మనకి. అంత ఉన్నా, ఓపిక ఉన్నా, అంతా ఉన్నా, స్థూల శరీరం ఎక్కడో ఇరుక్కుపోయింది అనుకోండి, స్థూల శరీరం ఎక్కడో ఇరుక్కుపోవచ్చు, బస్సులోనే ఎక్కడో, నేను ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాను, రిక్షా ఎక్కాను, 10:20 రిక్షా ఎక్కాను నేను ఈ ఇంటికి రావటానికి, 11:15 ఎప్పుడు వచ్చాను. కారణం ఏంటి అంటే గేట్ వేసేసింది, రిక్షా వాడు దాటించాడు, నేను నడవలేను. స్థూల శరీరం కూడా ఒక్కొక్కసారి, అన్నమయ కోశం కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంచేత గాయత్రి మంత్ర సాధనలో, కుండలిని జాగరణ ప్రక్రియలో ఈ 5 కోశాల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేను చెప్పిస్తున్నాను. దాంతోపాటే 1, గురువు గారు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. యుగ నిర్మాణ యోజన శతసూత్రి కార్యక్రమం అనే పుస్తకం ఉంది, చూసి ఉన్నారో లేదో, చూడకపోతే చూడొచ్చు, మీ దగ్గర ఉన్నా సరే పంపిస్తాను నేను. అయితే లేదు అంటే శతసూత్రి కార్యక్రమం పేరు రాశారు కానీ 108 ఇచ్చారు అందులో గురువు గారు. శతసూత్రి కార్యక్రమం అని టైటిల్ వేశారు, అందులో 108 కార్యక్రమాలు ఇచ్చారు. 108 కార్యక్రమాలు ఇస్తే మళ్ళా అందులో 10 కార్యక్రమాలు అందులో రాసి లేవు, 98 రాసి ఉన్నాయి. మిగతా 10 కూడా మీరు మీకున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పరచుకోవచ్చు అన్నారు. ఇంకా 10 మనం చేద్దాం, ఆ 98 వదిలేద్దాం. అంచేత ఆ పుస్తకం లేకపోయినా పర్వాలేదని అది నేను చెప్పేది. పుస్తకం మేము చూడలేదే, అంచేత ఏం చేస్తాం అంటే మీరేం గాభరాపడక్కర్లేదు, ఆ పుస్తకం లేదు అంచేత మేము చేయలేకపోయాలి అనే బాధ వద్దు. 108 ఉన్నాయి అందులో కార్యక్రమాలు, 108 కార్యక్రమాల్లో 98 కార్యక్రమాలు ఆయన ఇచ్చారు, మిగతా 10 మీకు వదిలేశారు. ఆ 10 మనం చేసుకోవచ్చు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా. ఈ 10 చేసుకోవడానికి బేసిస్ కూడా చెప్పాను కదా, మీకు ఏది ఆనందం కలగజేస్తుందో ఆ పనిని మొట్టమొదటి టేకప్ చేయండి. అంశదానము, సమయదానము, సాధన, ఉపాసన, ఆరాధన, ఇది యుగ యుగ్యంలో గురువు గారు మనకి చెప్పినటువంటి 5 సంకల్పాలు. ఈ 5 సంకల్పాల్లో మీకు ఏది ఆనందం కలగజేస్తుందో అది చూసుకోండి. పక్కవాడికి ఏది ఆనందమో అది మీరు చేస్తే వాడికి ఆనందం అవుతుంది తప్ప మీకు ఆనందం రాదు. అంత త్యాగబుద్ధి సాధనలో అనవసరం. గాయత్రి పరివారంలో ఇతరుల ఆనందం కోసం చేయండి, కానీ ఇందులో మీకు ఆనందం కలగజేసేది చేసుకోండి. అంచేత మీకు ఆనందం కలగజేసుకునేది ముందు మీరు నిర్ణయించుకున్న తర్వాత విజ్ఞానం కావాలి. ఆ ఆనందం కలగజేసే పనిని ఎలా చేయాలి అనేటువంటి విజ్ఞానం కావాలి మీకు కదా. ఆ విజ్ఞానం మళ్ళా కుటుంబానికి మారిపోతూ ఉంటుంది. ఆ పని చేయటానికి కావలసినటువంటి వనరులు కానీ, కావలసినటువంటి యాంగిల్ కానీ ఇంటింటికి మారుతుంది. ఇంట్లో కూడా మనిషికి మళ్ళా మారిపోతూ ఉంటుంది. దాన్ని కొంచెం స్థిమితంగా ఆలోచించుకోండి. అంటే విజ్ఞానమే కోశాన్ని మీరు ఉపయోగిస్తున్నారు అని అర్థం. మళ్ళా విజ్ఞాన కోశం, ఐదు కోశ జాగరణ అన్నారు గురువు గారు. ఈ ఐదు కోశ జాగరణ ఎలా చేయాలి అనే ప్రశ్న కాదు. ఐదు కోశాలు ఉపయోగించకుండా ఉన్నాయి, అక్కడ క్షేమంగా ఉన్నాయి, పదిలంగా ఉన్నాయి. వాటి తుప్పు పట్టేది కనుక పర్వాలేదు, పాడవదు ఎప్పుడు. మనం ఉపయోగించుకోకపోతే అలా ఉంటాయి అవి. ఇంచేత విజ్ఞానమే కోశం ఎలా చేయాలి అనేది. ఈ విజ్ఞానమే కోశం తర్వాత ఏం చేయాలి, మనోమయ కోశం. ఎలా చేయాలో తెలుసు, కానీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే లాభం లేదు కదా. వాళ్ళని అడగకుండా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు సినిమాకి వెళ్తున్నప్పుడు నేను యుగ్యజ్ఞం చేస్తాను అని వెళ్ళాం అనుకోండి, ఆలోచించకుండా. అంతే కదా, ఆలోచించకుండా వెళ్ళినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది, కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఏర్పడతాయి కనుక ఆలోచన మనోమయ కోశం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయా లేవా అనేది మనం ఉపయోగించుకుంటే మనోమయ కోశం అవుతుంది. ఇంత చేసి అంతా చేశాక అప్పుడే ఏ నడువు నొప్పో ఏ తలనొప్పో ఏదో వచ్చిందనుకోండి, ఓపిక లేదనుకోండి, పని జరగదు. కనుక ప్రాణమయ కోశం కూడా సవ్యంగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. సంకల్పము, ఓపిక ఉండాలి. అంతా బాగానే ఉన్నాక స్థూల శరీరం మనకి సహకరిస్తే, ఈ పంచకోశాలు ఇవి సహకరిస్తూనే ఉన్నాయి. లేకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, కూర్చోలేం కదా. ఇక్కడ రావటంలో ఆనందం ఉంది, ఇక్కడ రావటం వల్ల మనకి లాభం ఉంటుంది అనే విజ్ఞానం ఉంది. ఇక్కడికి ఎలా రావాలో, ఇక్కడికి రావాల్సిన టైం ఏదో, అదే ఏ మధ్యాహ్నం 11 నుంచి 12కి మధ్య వచ్చారనుకోండి, లేకపోతే 12 నుంచి 1 గంటకి మధ్య వచ్చారనుకోండి, ఇవి మాట్లాడుకోలేము మనం. అంచేత మనమే కోసం పనిచేస్తుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చే ఓపిక ఉంది, ప్రాణమయ కోశం కూడా పనిచేస్తుంది, స్థూల శరీరం కూడా కాస్త అటు ఇటు మనం మార్చుకుంటే మనకి సహకరిస్తుంది. కాళ్ళు చేతులు ఏదో కాస్త అటు ఇటు చేసుకోవాలి తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఏమి స్థూల శరీరం ఇవ్వటం లేదు. కనుక పంచకోశ జాగరణ మనకి అయిపోయినట్టే కదా. అంచేత ఇది పంచకోశ జాగరణ అంటే. ఒక పనిలాగా చేయకండి,